गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आतु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
आध्यात्मिक జగత్తులో ఒక అద్భుతమైనటువంటి క్రాంతి జూలై 4న జరుగుతుంది అని చెప్పాను నేను. అది జూలై 1వ తారీఖున ఇక్కడ మొదలెట్టేశాం మనం. ఏంటి ఆ క్రాంతి అంటే, సాధన ఆధ్యాత్మిక సాధన మాత్రమే చేసుకునే వాళ్ళకి, భగవంతుడు తప్ప నాకేం గౌరవక్కర్లేదు అనేటటువంటి వ్యక్తులకి ఒక కేంద్ర బిందువు కావాలి. హిమాలయాలకి వెళ్ళలేరు, వెంకయ్య స్వామి, షిర్దీ సాయి, మీరాబాయి, సక్కుబాయి వాళ్లలాగా అన్ని వదిలేసుకుని భగవంతుడు కోసము మాత్రమే జీవించటానికి తగిన కర్మబంధాలు లేవు. మరేం చేయాలి? పార్ట్ టైం కోర్స్, పార్ట్ టైంగా మీకు వీలున్నప్పుడు సర్వము మర్చిపోయి కేవలము భగవంతుణ్ణి మాత్రమే మేము దర్శించాలి అనుకునేటటువంటి వ్యక్తులకి ఒక వాతావరణం కల్పించటానికి ఇది ఏర్పడింది. అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది యోగుల యొక్క కర్మభూమి, సాధనాభూమి. మీరందరూ కూడా యోగులే. యోగులు కాకపోతే రారు. నాకు తెలిసినటువంటి ఒక స్టూడెంట్ కి బీటెక్ ఎగ్జామినేషన్స్ ఎంట్రన్స్ లో లెక్కలలో 100కి 13 మార్కులు వచ్చాయి. సీట్ వస్తుందా రాదా? వందకి లెక్కల్లో 13 మార్కులు వచ్చాయి బీటెక్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్. సీట్ వస్తుందా రాదా వాడికి? వచ్చింది. ఎందుకు చెప్తున్నాను అంటే, యోగము మీద అభిరుచి ఉన్న వాళ్ళు సంఖ్య తగ్గుతున్న కొద్దీ నిజంగా యోగ సాధనకి కావలసినటువంటి మార్కులు మీకు రాకపోయినా నిజంగా వచ్చింది ఆ సీట్. 70s 79 ఆ ప్రాంతం అనుకుంటా అంతలో అంచేత అది. అండ్ అతను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, దాని తర్వాత ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాడు. ఇదంతా మీకు ఉత్సాహం కలిగించడానికే చెప్తున్నాను తప్ప మీకు తక్కువ మార్కులు యోగ సాధనలో వస్తున్నాయని కాదు. బీటెక్ ఎగ్జామినేషన్ లోనే 100కి 13 మార్కులు లెక్కల్లో వచ్చినటువంటి వాడికి సీటు లభిస్తే మీకెందుకు యోగ విద్యలో సీటు రాదు? వచ్చింది, లేకపోతే ఇక్కడ కూర్చోరు కదా. కానీ ఆ యోగ విద్యను నేర్చుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఉంటే చాలు. క్లాసులో పాఠం వింటున్నప్పుడు జాగ్రత్తగా వింటే చాలు, మిగతా టైం ఎప్పుడు పాఠం వినక్కర్లే. చాలాసార్లు నేను చెప్తాను కదా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఎండాకాలం వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తారు, అప్పుడు కూడా పుస్తకాలు వెంటబట్టి వెళ్లరు. ఏం చేస్తున్నావు అంటే, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, డాక్టర్ చదువుతున్నాను అంటే అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు వాడు? నవల్ చదువుతూ ఉండుంటాడు, ఓ సినిమా చూస్తూ ఉంటాడు, లేకపోతే ఇంట్లో అన్నదమ్ములు చెల్లెళ్ళు అక్కల్లో ఉంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాడు. ఇంజనీరింగ్ డాక్టర్ ఏం చదువుతూ ఉంటాడు అప్పుడు ఆ క్షణంలో. కానీ వాడు ఇంజనీరే, వాడు డాక్టరే. అలాగే మీరు ఇక్కడ నుంచి మీ ఇళ్లకి వెళ్ళిపోయినా, వెళ్ళిపోయినప్పుడు మీ కుటుంబ బాధ్యతలు వాటిని మీరు నిర్వర్తిస్తున్నా, మీరు యోగ విద్యా సాధకులే. యూనివర్సిటీ ర్యాంక్ రావాలి, పుస్తకాలలో చదువుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి పరిస్థితులు మేము కళ్లారా చూడాలి అంటే మాత్రం మీరు రోజుకి 4 గంటలు ఇంటి దగ్గర కూడా కష్టపడాలి. చాలు, మాకు మామూలు హెల్త్ ఉంటే చాలు అంటే పెద్ద కష్టపడక్కర్లే. ఒలింపిక్స్ లో మీకు గోల్డ్ మెడల్ మెడల్స్ రావాలి అంటే చాలా కష్టపడాలి కదా. ఆ తేడాలు అర్థం చేసుకోండి, కంగారు పడకండి. మీరు ఏం చేయదలుచుకున్నారు అనే దాన్ని పక్క వాళ్లతో పోల్చుకోకండి. మీ యొక్క శారీరక సామర్థ్యము కేవలమే ఇంపార్టెంట్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని అనేక పనులు చూస్తూ ఉంటాం. మన సినిమాకి వెళ్ళొద్దంటారు సినిమా చూస్తాం, టీవీ చూడండి అంటారు టీవీ చూస్తాం, పక్క వాళ్ళతో మాట్లాడొద్దంటారు వాళ్ళతోనే మాట్లాడతాం. చాలా పనులు చేస్తాం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని. ఈ పనులు చేస్తే మీరు మౌనంగా ఉంటే మీరంటే చాలా ఇష్టం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఏం చెప్తున్నాను, ఇక్కడ మాత్రము చెప్పింది చెప్పినట్టు ఏ విధమైనటువంటి లొసుగు లేకుండా చేసుకోండి. చెప్పిన టైంలో, నిరంతరము చెప్పిన టైంలో ఏది ఎప్పుడు ఏం చెప్పబడుతుందో మీకు దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ప్రాక్టీస్ చేసుకోవటంలో ఇవాళ యజ్ఞ విధానంలో మీకు మొట్టమొదటిసారి 2 కొత్త మంత్రాలు అందించబడ్డాయి. ఇది వరకు వాళ్ళు ఆ మంత్రాలు చేయలేదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలవి. నన్ననాభ మద్భక్తు మధ్యాజీమాన్ నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రియోసిని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అర్జునుడితోనే అంటలే, మీతో కూడా అంటున్నాడు. లేకపోతే మీరు ఇక్కడ కూర్చున్న మంత్రాన్ని చదవరు, అది అర్థం చేసుకోండి. మీరు తగిన అర్హత లేకుండా, తగిన డిగ్రీస్ లేకుండా మీరు ఏ స్కూల్లోనూ ఏ కాలేజీలోనూ కూర్చోలేరు. క్లాస్ రూమ్లో ఒప్పుకోడు, ప్రిన్సిపాల్ ఒప్పుకోడు, లెక్చరర్ ఒప్పుకోడు, గవర్నమెంట్ ఒప్పుకోదు కదా. మీరు ఇక్కడ కూర్చున్న ఆహుతులు వేయగలిగారు 100 సార్లు అంటేనే ప్రియోసిని, భగవంతుడికి మీరంటే ఇష్టమే. కానీ మిమ్మల్ని ఇంకో పని చేయమంటున్నాడు. మన్ననాభవ, మీ మనసు నా మీదే ఉంచు. మీ మనసు దేని మీద ఉంటుంది? దత్తాశ్రమం యొక్క శిలాభి మీద ఉంటుంది. దత్తుడి మీద ఉంటాను నేను, వచ్చిన కూడా అది. ఏమైతే మీకే నన్ను నా భవ, నన్ను తప్ప నువ్వు ఇంకేమీ ఆలోచించదు. మరేం చేయాలి? మరి నానేమంటారా స్లాబ్ వేయటం? మీరు తీసుకున్నటువంటి బాధ్యతలను మీరు నిర్వర్తించగలిగినట్టు పూర్తిగా నిర్వర్తించండి. ఎంతవరకు నిర్వర్తించాలి? నేను మీతో చాలాసార్లు చెప్తాను, నేను మీరు రాత్రి నిద్రపోకండి. నిద్ర మిమ్మల్ని పడేస్తే పడిపోండి. నా స్టూడెంట్స్ కి అదే చెప్తాను, నేను అదే చేస్తాను, మీకు కూడా అదే చెప్తాను. మీకు ఆ సాహసం ఉండగలిగి చేయగలిగితే మీ అంతటి మీరు మనసు మీదకి ఎక్కకండి, టైం అయిపోయిందని. మీ ఆరోగ్యం ఎలా ఉన్నా ఏం పర్వాలేదు, నాకంటే పాడైపోయినటువంటి ఆరోగ్యం ప్రపంచంలో ఎవరికి ఉండదు అని నాకు చాలా ధైర్యం. నేను చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? చదవటం, రాయటం పనికొచ్చేది. నేను చాలా ఆలోచించేస్తున్నాను మాస్టర్, నేను ఎంత బాధ పడిపోతున్నానో నీకేం తెలుసు, బాధ అనవసరం. ఎందుకు బాధ అనవసరం అని చెప్తున్నాను నేను, మీ ద్వారా జరిగేటటువంటి పనులే ఉంటాయి తప్ప మీరు చేయగలిగేటటువంటి పనులు ప్రపంచంలో లేవు. మళ్లీ మళ్లీ చాలా జాగ్రత్తగా యోగ విద్య యొక్క ఈ ఆధారభూతమైనటువంటి సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. సత్యంతే ప్రతిజాని, దిస్ ఈజ్ ది ట్రూత్, ఇదే నిజము అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో. ఇంకా యుద్ధానికి అన్ని రెడీ అయితే ఇంకా చివరి శ్లోకం 72 శ్లోకాలు ఎన్ని ఉన్నాయి 18వ అధ్యాయంలో, ఇది 65వ శ్లోకం, 66వ శ్లోకం, ఇంకా ముగింపు అన్నమాట, ముక్తాయింపు. మీ ద్వారా జరుగుతాయి పనులు తప్ప మీ వల్ల జరగవు. యోగి అది నేర్చుకోండి, అది నేను మౌనం అని చెప్తున్నాను. మీరేం చేసినా మీరేం చేయలేరు, మీకేం జరుగుతుందో మీకు తెలియదు. మీ శరీరాలని మీరు ఏంటి కదులు చెప్తారు అంటున్నా నేను. ఆహారం తీసుకున్నారు మీరు, గొంతుకు దిగింది, నాలుక మీద ఒకటి చేదుగా ఉంది, ఒకటి తీయగా ఉంది, ఎందుకుంది? జ్వరం వచ్చినప్పుడు ఆ పంచదార చేదుగా ఎందుకుంటుంది? నాలుక ఆ రుచిని ఎలా గుర్తించగలుగుతోంది? లాలా జనంలో అరుగుదల చేసేటటువంటి పదార్థాలు ఎక్కడి నుంచి ఊరుతున్నాయి? మీ కంఠంలో ఉన్నటువంటి పేటికలు ఇంత అద్భుతమైనటువంటి శబ్ద విన్యాసాన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నాయి? చెవులు ఎలా వింటున్నాయి? విన్నది ఎలా రికార్డ్ చేస్తున్నాయి? ఏమీ తెలియదు మీకు, డాక్టర్లకు కూడా తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది డాక్టర్లతో నాకు పరిచయం ఉంది, అది ఎలా జరుగుతుందో తెలుసు అంతే, కానీ అది అలాగే ఎందుకు జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఇలా జరుగుతోంది, తిన్న ఆహారం నిత్తురుగా మారుతోంది, బలంగా మారుతోంది. ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి మీ శరీరాలలో. క్షణ క్షణానికి గోళ్లు పెరుగుతున్నాయి, జుట్టు పెరుగుతోంది. పెరుగుతాం లేదు మాస్టర్, అదే మీ చేతిలో లేదుగా. జుట్టు పెరగటం తగ్గిపోయింది మాస్టారు, ముందు ఏంటి అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి, పెంచుకోవాలన్నా మీరు పెంచుకోలేరు. ఇదే మీ చేతిలో లేనప్పుడు గుళ్ళు కట్టడాలు, గోపురాలు కట్టడాలు మీ చేతిలో ఉందనేటువంటి పిచ్చి భ్రమ, భయంకరమైనటువంటి పిచ్చి భ్రమ నేనేం చేసేది? మరొకటి ఇదంతా ఏం చేయాలి? ఆశ్రమాలు అంతా మహాభారత యుద్ధం నేను చేయనన్నాడు అర్జునుడు, పోయన్నాడు. అర్జునుడు కాకుండా ఇంకో నలుగురిని రెడీగా ఉంచుకున్నాడు పెద్ద బాస్. ఎవరు పెద్ద బాస్? అర్జునుడికి తెలియదు. నేనే చాలా దగ్గర శ్రీకృష్ణుడికి, ఇంకా నేను లేకపోతే మహాభారత యుద్ధం ఏముందని పోసి కొట్టబోయాడు. చైనాయన అన్నాడు, తాను కోసం నువ్వు అనేక జన్మలు బట్టి బహుని మీ వ్యతీతాని జన్మ అని తలచార్జున, నువ్వు నేను కూడా నరనారాయణుడు అనేక జన్మలు బట్టి జన్మలు ఎత్తుతూ వచ్చావు. ఈ మహాభారత యుద్ధానికే మనం కూడా ఈ మహాభారత యుద్ధానికే జన్మ ఎత్తి వచ్చామని గురుదేవులు చెప్తున్నారు. మనకు తెలీదు, అర్జునుడికి తెలీదు ఎన్ని జన్మలు ఎత్తాడు. గురువు మీద నమ్మకం ఉంటే ఉంటాం, నమ్మకం లేకపోతే వినం. అంచేత అలాంటి అర్జునుడు, మామూలు వ్యక్తి కాదుగా అర్జునుడు, శివుణ్ణే డైరెక్ట్ ఇవ్వడం చేశాడు యుద్ధంలో పాశుపదాస్త్రం కోసం. అంత తపస్వి ఇంద్రుడు అర్ధసింహాసనం అతను ఎప్పుడు ఎక్కితే అప్పుడే ఊరేసి వచ్చింది అమ్మా అన్నగలిగాడు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కూడా మహాభారత యుద్ధంలో నేను యుద్ధం చేయను అన్నాడు. నవ్వుకున్నాడు. పండితుడు వలె మాట్లాడుతున్నావు, మనం కూడా పండితుల వలె గురువుకి చెప్తూ ఉంటాం. ఎంత అవమానం జరిగిపోతుంది మాస్టర్, మీ పేరు పోతుంది. మీ పేరు పోతే గురువుకి పేరుందా? పేరు కోసం దేవుళ్ళాడే గురువు గురువే కాదు అసలు. పోతే పోతుంది, ఉంటే ఉంటుంది. ఏంటిట నాకు తెలిసినంత వరకు పేరు పోవడం చాలా హాయి. అద్భుతం మన చుట్టూ జారుడు అంత హాయిగా నిశ్చింతగా పడుకోవచ్చు రాత్రిలో. చేత అర్జునుడి బదులు ఎవరో ఐదుగురు మీకు తెలుసా? మహాభారతంలో డైరెక్ట్ గా రెడీగా అర్జునుడు కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళు. అర్జునుడికి తెలియదు, మహాభారతం చదువుతున్నటువంటి అనేక మహానుభావులకు కూడా తెలియదు. అర్జునుడు బదులు శ్రీకృష్ణుడు ఎవరిని ఎన్నించుకుని రెడీగా ఉంచుకున్నాడు. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ మీరు చెప్పేయండి అని. నాకు తెలియదు, నాకు తెలీదు. పుస్తకంలో అంతవరకు రాశాడో చెప్తున్నాను నేను మీకు. అంచేత మనం ఎన్నుకోబడ్డ వాళ్ళం, నిమిత్త మాత్రం చేయగలిగింది చేస్తాం. కానీ మనుషులకు పట్టినటువంటి వధారోగం ఏంటి అంటే, చేయగలిగింది చేయమంటే ఎంత తక్కువ చేయాలో అంత చేస్తాడు. తినగలిగినంత తిను అని హోటల్కి వెళ్ళినప్పుడు ఫుల్ మీల్స్ టికెట్ చేసుకున్నప్పుడు ఇంకా ఎంత తినగలమో ఆలోచిస్తాం మనం. జస్టిఫై చేయాలి మాస్టర్, మనం డబ్బు ఇచ్చేవాడికి 15 రూపాయలు ఇచ్చాం, తినకపోతే అట్లా ఇంకా తినాలి, ఇంకా తినాలి. కావాలంటే రాత్రి భోజనం మానేస్తాం, అది కదా జస్టిఫికేషన్ అంటే. కానీ గురువుల పని వచ్చేసరికి మీకు బలబలే కారణాలు కనిపిస్తూ ఉంటాయి, అద్భుతమైనటువంటి కారణాలు మీకు కనిపిస్తూ ఉంటాయి చేయకుండా ఉండటానికి. అది కూడా మనం చేస్తామని తెలుసు. అర్జునుడు గారు 20-30 శ్లోకాల్లో పెద్ద లిస్టు చదివాడు అర్జునుడు, శ్రీకృష్ణుడికే చెప్పాడు. ఈ కారణాల వల్ల నేను యుద్ధం చేయటం లేదు, లేకపోతే నాకు మిత్రులు కూడే చాలు. ఎంత అద్భుతమైన మాట వాడు చూడండి. గురువు పని ఎగ్గొట్టడానికి మిత్రులు కూడా తింటే చాలదా? ఎందుకు యుద్ధంలో మిత్రులు కూడా యుద్ధం అంటే తాతని వాళ్ళని చంపినటువంటి తిండేగా తింటాం? చేయి అలాగతకు ఈ వద్దకొద్దు నాకు. మనం ఇలాగే ఆలోచిస్తాం. ఆ ఆలోచన నుంచి బయటపడండి. ఇక్కడ డోస్ ఇచ్చేది నేనది, మీకు మంత్రాలు ఏం చెప్పటం లేదు, నేను యోగ సాధన ఏం చెప్పటం లేదు. ముందు మీ మనస్సులు మారాలి. అదే మనస్సు పెట్టుకుని చాలాసార్లు నేను మీకు చెప్పాను కదా, కర్ణుడంటే శ్రీకృష్ణుడు కూడా చాలా ఇష్టం. ఒక విషయంలో కర్ణుడి యొక్క దానశీలత, కర్ణుడు మించినటువంటి దానం లేదు అని. ఏమిటిదా దానం చేసేది? దుర్యోధనుడిని దానం చేశాడు రాజ్యం. ఆ రాజ్యాన్ని నేను మహానుభావుడు నాధనుకుని దానం చేస్తున్నాడు. ఏంటిట కర్ణుడు చేసేటటువంటి దానం గొప్ప, నేను చేయగలను మాత్రం దానం అన్నాడు. ఒకరోజు పొద్దున్నే 4:30కి యమునా నదికి వెళ్తున్నారు హస్తినాపురంలో. అప్పుడు హస్తినాపురానికి చాలా దగ్గరగా యమునా నది ప్రవహించేది. రాజులు వాళ్ళు కూడా యమునా నదిలోనే స్నానం చేసేవారు, ఒక ప్రత్యేకమైనటువంటి ఘాట్లో ఈతలో కొట్టుకునేవారు. దారిలో వెళ్తే మాట్లాడుకుంటున్నారన్నమాట, సరే అలాగే అయితే ఓ పని చేయి, మనం స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇంకా 4:30 కదా అయింది, సూర్యోదయానికి ఇంకా టైం ఉంది కదా. నేను చిన్న బంగారపు రాశి ఇక్కడ పెడతాను, నేను దానం చేసి వచ్చేయన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అవశ్యాదాన్ని సేపు అన్నాడు, సరే వెళ్ళిరా అన్నాడు. బంగారు కొప్ప ఎదురకుండా రాశులు పోషున్నాయి. వెళ్తున్న వాళ్ళందరికీ జాగ్రత్తగా చూసి ఎవరు దరిద్రంగా ఉన్నారో, ఎవరికి డబ్బిస్తే బాగుంటుందో వాళ్ళకి మాత్రమే ఇవ్వటం మొదలెట్టాడు. కానీ ఆ కుప్ప అక్కడ పెట్టింది ఎవరు? శ్రీకృష్ణుడు. మీరు ఒకటి తీస్తూ ఉంటే అక్కడ 2 వస్తున్నాయి. స్నానం అయిపోయింది శ్రీకృష్ణుడికి, రాలే. తిరిగి వస్తాయో అర్జున, ఏమైంది? దానం చేస్తున్నాడు అన్నాడు. సరే దానం చేయన్నాడు. మళ్ళా మధ్యాహ్నం కూడా స్నానం చేయటానికి వెళ్తూ వస్తే ఇంకా దానం చేస్తూనే ఉన్నాడు. ఈసారి ఇంకా అర్హతలు అవి చూడటం లేదు. ఎవరికి దానం చేయాలి, ఏం దానం చేయాలి, వచ్చిన వాళ్ళకి 2 చేతులతోనే ఇస్తున్నాడు. సాయంత్రం అయిపోయింది. శ్రీకృష్ణుడు మళ్ళా మధ్యాహ్నం భోజనం కూడా చేసేసి పడుకుని మళ్ళా సాయంత్రం సంధ్యాకి బయలుదేరుతున్నాడు. లక్కీగా కర్ణుడితో పాటు వస్తున్నాడు. అప్పుడు అర్జునుడికి మాత్రం అది లక్కీ కాదు, ముంచేత మూడు కొట్టినందుకు కాదు, తోటి కూడా నవ్వినందుకు బాధపడతారు. అలాగా కర్ణుడితో వస్తున్నాడు, ఇది దానం చేస్తున్నాడు, కానీ బంగారం దానం చేస్తున్నాడు కదా, కాస్త నుంచుని అప్పటికే అలసిపోయి ఉంటాడు కదా, బంగారం చాలా బరువు. దానం చేస్తుంటే రా అర్జున అన్నాడు కర్ణుడు. దానం చేస్తున్నాడు అన్నాడు. ఇంతసేపు ఆ దానం చేయటం అన్నాడు. ఊరుక్కున్నాడు అర్జునుడు. నీచే తెలుస్తున్నాయి, నేను పొద్దున్న నుంచి ఉచ్చిల్ని ఇవ్వకుండా రెండు చేతులతోనే దానం చేస్తున్నాను. ఓహో అలాగా అన్నాడు. దిగాడు. అక్కడ వెళ్తున్న చిన్న కుర్రాడు కనిపించాడు. ఇలా రా అన్నాడు. బంగారు కుప్ప చూస్తున్నావా అన్నాడు. ఎవరన్నాడు ఇది? కర్ణుడు. ఈ బంగారు కుప్ప చూస్తున్నావు కదా అన్నాడు. ఇదంతా నీదే, ఎలా తీసుకుపోతావు తీసుకుపోండి ఇంటికి అన్నాడు. పోయాడు. ఎంత టైం పట్టింది దానం చేయడానికి? మనస్సు మారితే అంత సులభం. లేకపోతే అర్జునుడు లాంటి వాడు కూడా ఏం చేయలేకపోయాడు. అలసిపోయాడు. నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత చేస్తున్నాను, వీళ్ళకు దానం చేస్తున్నాను, వాళ్ళకు దానం చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, మీరు ఎంతెంత చేసేస్తున్నారు జీవితాలు. ధన్యులు మీరు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు, మీ గురువులు ధన్యులు. కానీ ఆ కన్నుడు మనస్తత్వం రావటంలో ఇవ్వటంలో మీదేది కాదా? అసలు యాక్చువల్ గా మీరు చూస్తే మీదేది ఇందులో? ఎక్కడ ప్రకృతి ఆనకట్టు వేసినా అనర్థం ఎగిరిపోతుంది. ఒక గవర్నమెంట్ జీవో వస్తే బ్యాంకులు మొత్తం ఎగిరిపోతాయి. రావచ్చు, ఎకానమిక్ క్రైసిస్ అలా ఉంది, మీకు తెలియటం లేదు. కానీ మరి బ్యాంకులు ఉన్న డబ్బు ఎక్కడ పెట్టుకోబడ్డారు? బస్టాలు ఎక్కడ పెట్టుకున్నా డేంజర్, కంగారు పడకండి, జరిగేది ఏదో జరుగుతుంది. కానీ ఆ డేంజర్ ఉంది. అప్పుడు మీరు బ్యాంకుల్లో 20 లక్షలు ఉందని మీరు కాగిత ముక్కలు చూసుకోవటమే, మా బ్యాంకులో 20 లక్షలు ఓవర్ డ్రాఫ్ట్ ఉందని మీరు చూసుకోవటమే, ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నాడు ఆనందిస్తాడు కట్టక్కల్లో. అక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే మీ జీవితాలు మీవి కావు. పుట్టారు చచ్చారు, పుట్టారు చచ్చారు, పుట్టారు చచ్చారు, అనేక జన్మలు బట్టి జరుగుతోంది అన్నది మనం ఒప్పుకుంటున్నాం కదా. మరి ఈ జన్మలో పుట్టారు మీరు, చచ్చిపోయే లోపల మీ జీవితం యొక్క పరమార్థాన్ని మీరు తెలుసుకోలేకపోతే మీరు ఎంత గొప్ప వాళ్ళు అయితే ఉన్నారు? మీరు ప్రెసిడెంట్స్ అవుతాయి, కోటీశ్వర్లు అవుతాయి, రాజాధిరాజులు అవుతాయి. అది యోగము అంటే జపతపాలు యోగం కాదు. ముందు ఆ ఆవేదన మీలో రావాలి. వాట్ ఈజ్ దిస్ పర్పస్? నన్ను ఒక ఆయన అమలాపురం నుంచి వచ్చిన ఆయన, వాళ్ళ అమ్మగారు ముందల్లో ఎంతో ఎందుకు చనిపోయి మాస్టర్ కాస్త ఏదైనా చెప్తారా అని. మా సొమ్ము ఉంటుంది చెప్పడానికి తలుగుపోయారు. పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఎక్కడికి అడ్రస్ చేసేది, ఎక్కడ కనుక్కున్నాను నేను చెప్పక్కర్లే. ఆధ్యాత్మిక జగత్తులో ఈ పేర్లు చల్లవు. ఇవి మీరు పెట్టుకున్న పేర్లు. ఈ పేర్లతో మీరు అక్కడ ఉత్తరాలు రాస్తే కన్ఫ్యూజ్ అయిపోతాడు అక్కడ పోస్ట్ మ్యాన్. మీ అసలు పేరేంటి అది అడుగు తెలియదా? తెలుసా మీకు మీ అసలు పేర్లు? నామకరణ మహోత్సవం 6 రోజులు అయిపోయింది, పృజ్యుడు అని పేరు పెడతారు కాబోదు, శంఖారామం అదే అని పాపం శరభాసురుడా ఆనందిస్తాడు. ఏదో నిన్న కృష్ణ సీరియల్స్ అనేది చెప్తున్నా. కానీ అసలు వాడు ఎవడు? మన్మధుడు. లక్షల సంవత్సరాల తర్వాత మళ్లీ తన శరీరాన్ని పొందటానికి పుట్టినటువంటి వ్యక్తి అదే. ఆ జగన్మాతకి తెలుసు కదా, ఆయన ఏడ్చింది ఎత్తుకుపోయాడని. ఆ గుర్తు ఉండటమే యోగము. బాధపడటం తప్పు కాదు, బాధ పడటం కారణం. యోగి తిన్నా కళ్ళమని నీళ్ళు వస్తాయి, మీరు తిన్నా కళ్ళమని నీళ్ళు వస్తాయి. మీరే ఆశ్చర్యపోకండి, యోగికి కళ్ళమని నీళ్లు రావని, మీకంటే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మోర్ సెన్సిటివ్. అతని మొత్తం ఇంద్రియాలు ఆ రసనేంద్రియం మీదే కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి ఆ క్షణంలో. ఇక్కడ మనకి పచ్చిమిరపకాయ తింటున్నాం అని మర్చిపోవచ్చు మనం, చాలాసార్లు మర్చిపోతాం, మీకు తెలియదేమో. మీరు కావాలంటే ఇవాళ టెస్ట్ చేసుకోకండి. ఇవాళ టెస్ట్ చేస్తే ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే గుర్తొచ్చేస్తుంది మీకు. ఎప్పుడో ఒక రెండు మూడు నెలలు పోయాక లేకపోతే ఇంకొన్నింటికి వెళ్ళాక భోజనం చేశాక వాళ్ళు ఏం తిన్నారు అని అడగండి. ఎంతో మంది, చాలా మంది చెప్పలేరు ఏం తిన్నారు వాళ్ళు. ఒకవేళ చెప్పిన రుచి చెప్పలేరు. అసలు తింటేనంటే వాళ్ళు ఎక్కడ ఉంటే కదా, ఎక్కడ ఉంటారు? ఆలస్య నిజైన యోగులు అస్వాదరప అది. సరే, ఇంతకీ అమలాపురం ఆయన అమ్మకి ఏంటుంది, ఎలా ఉంది, ఏంటుంది అంటే ఏమన్నా పేరు తెలియదు, ఊరు తెలియదు, కన్ఫర్మేషన్ తెలియాలి కదా. ఏమయ్యా 15వ రోజు మీ ఆవిడ కాళ్ళ మీద ఏదైనా పడి కాలుందా మొత్తం అని అడిగా. మీకు ఎలా తెలుసు అంటే, ఎలాగో తెలియక్కర్లే, దానికి యోగ సాధన కూడా అక్కర్లే. అందుకు చెప్తున్నాను, ఇదేదో పెద్ద అద్భుతమైన విద్య కాదు. కేవలము ఆర్తి ఉంటే తలనొప్పి పడుతోందా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా అని వాడు చెప్పకుండా మీరు తెలుసుకోలేరు. కొంచెం వాళ్ళ మొహాలు చూస్తే తెలిసిపోతుంది మీకు తలనొప్పి పడుతుందో లేదో. వాళ్ళకి ఎలా తెలిసింది, కొంచెం సెన్సిటివ్గా ఉంటే చాలు. ఆ కొంచెం సెన్సిటివ్నెస్ తెచ్చుకోవటమే యోగము. ఏ పరంగా, అసలు ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? కూతురు పెళ్లి చేయటం లక్ష్యమా? కింద జన్మలో ఆమె మీకు పరమశత్రులేను, అది తెలిస్తే అసలు మీ ఇంట్లోకి రానివ్వరు. నిజంగా చాలా మంది పిల్లల్ని మీరు యాక్చువల్గా మీరు వాడే మాటలు ఏంటో తెలిసి రాక్షసుడు చంపు తింటున్నాడు. ఈ మాట అనని తల్లిదండ్రులు ఎవరైనా ఒకళ్ళు ఉంటే నాకు నిజంగా అబద్ధం చెప్పకుండా వాళ్ళ పిల్లల గురించి ఒక్కసారి అయినా వాళ్ళ లైఫ్లో వధవులు పీకు తింటున్నారు, చంపు తింటున్నారు అన్న మాట వాడకుండా పెంచిన తల్లిదండ్రులు ఒక్కళ్ళున్నారా? ఇంచేట ఆ మాట అంటున్నా నేను. రాక్షసులు కనుకే మీ యొక్క అంత అద్భుతమైనటువంటి ప్రేమని కూడా వాళ్ళు నొక్కేసి ఆ అసలు స్వరూపాన్ని బయటకు తేగలుగుతున్నారు అంటే అసలు పిల్లలతో మీకు ఉండవలసినటువంటి లింక్ అదే. అది తెలిస్తే మీరు బాధలు పడరు. ఆవేదనలు రాదు, మాయ అదే. మాయ ఏం కాదు, మీకు తెలుసు కానీ మీరు వినరు. యక్ష ప్రశ్నలో ధర్మరాజుని యక్ష అడుగుతాడు ప్రశ్న, అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అని. ప్రతిరోజు చావును చూస్తాడు మనిషి, కానీ వాడు కూడా చచ్చిపోతాడు అనేది వాడికి ఎందుకు గుర్తుండదు. అశుభం మాట్లాడకండి. ఏంటి అశుభం? గ్యారంటీగా జరిగేది అదే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మిగతా అన్ని జరగచ్చు జరగకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ జరిగేది అదే. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత మీకు అవగాహన వచ్చాక, ఇంత వయస్సు వచ్చాక, ఇన్ని విధాలుగా సత్యం ఇది అని మీకు చెప్పబడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నప్పుడైనా అసలు సత్యాన్ని తెలుసుకుని వెళ్దాము. 3 రోజులు చాలు అసలు సత్యాన్ని తెలుసుకోవటానికి, 4 రోజులు అక్కర్లే. 3 డేస్ ఇస్ ఎనఫ్. ఒక ముహూర్త కాలం చాలు అంటుంది భాగవతం, గ్యారంటీ ఇస్తుంది 7 రోజులలో మీరు జీవన్ముక్తులు అయిపోవచ్చు భాగవతం వింటే. కానీ ఎలా వింటాం మనం? మా గురుదేవులు ఒక్క చెప్తూ ఉండేవారు, ఆయన ఈ భాగవత కథ చెప్పేటటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన తండ్రి అద్భుతమైనటువంటి భాగవత కథలు చెప్పేవాడు రాజుల ఆస్థానంలో. ఆయన ఎంత అద్భుతంగా చెప్పేవాట అంటే, ఆయన చెప్తూ ఉంటే అసలు ఎవరు కదిలి వెళ్లేవారు కాట. రోజులు రోజులు గడిచిపోయట, రాజ సంస్థానం ఆహారం అక్కడికే వచ్చేది, జరుగుతూ ఉండేది. ఒక రాజు లేకపోతే ఒక సేట్, ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి నియమం పెట్టుకున్నాడు, భాగవతం వింటే చాలా మంచిది. మీరు ఆ టకారాలు మానకండి, మర్చిపోండి, మీకు నమ్మకం లేదు నిజంగా. అంచేత ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు ఒక బ్రాహ్మణుని పెట్టుకుని వాడు వచ్చి ఆ భాగవతం చెప్పటం వింటం చేస్తూ ఉండేవాడు. క్రమం తప్పలేదు అతను. గురుదేవులు ఎలాగైతే ఏ రోజు భోజనం మానలేదు, అంచేత ఆయన ఎప్పుడు సాధన మానలేదు. ఆయన వీలు ఏం పెట్టుకున్నారంటే, గురుదేవులు ఆయన జీవితంలో 80 ఏళ్ల జీవితంలో ఏ రోజు నేను సాధన చేయను ఆ రోజు ఆహారం తీసుకోను అని. ఆయన చాలా గొప్పగా రాసుకునేది ఏంటి అంటే, నేను ఏ రోజు ఆహారం మానలేదని, ఆయన కంటే మనం చాలా గొప్పవాళ్ళం, చాలా మనం ఉపవాసాలు చేశాం. ఆ విధంగా గొప్పవాళ్ళం దానికి ఉంది. అంచేత ఆ భాగవత కథ రోజు వింటున్నాడు ఆయన, ఏ పదో ఏటో ఆ నియమం పెట్టుకున్నాడు. సరే ముందుగా తాత ముత్తాతలు ఆ తండ్రి అందరూ చనిపోయారు కాలక్రమంలో. ఆయన 70 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాడు, కోట్లు సంపాదిస్తూనే ఉన్నాడు, భాగవతం వింటూనే ఉన్నాడు. ఒకరోజు ఊరు వెళ్లాల్సి వచ్చింది, రెండో రోజు భాగవతం టైంకి రాలేను అన్నాడు. మీ అబ్బాయి చాలా మంచివాడండి, చాలా యాక్టివ్, మాట తప్పడు, ఆత్మవత్ భావ్యతే పుత్ర అని శాస్త్రాలు చెప్తున్నాయి. కొడుకు అంటేనే తండ్రి అని అంచేత అతనికి చెప్తాను అన్నాడు. కొంపలు అండిపోతాయి అన్నాడు. వాడు వాడు నాలాగి విని ఊరుకోడు, చేసేస్తాడు. వాడు మీ సుఖమహర్షి అలా వెళ్ళాడంట, వాడు ఇంకా నే మాట కూడా వాడు అలా విడిపోతాడు. నేనెక్కడ వాడిని పట్టుకు చచ్చేది, వద్దు వినొద్దు. వాడు మన భాగవత కథలు అలా వింటామే, ఎక్కడ మారిపోతామేమో అని భయం. మారింది మీరు, అది నేను కోరుకునేది మిమ్మల్ని. ఆ మార్పు రావటం లే, ఇందుకు రావటం లేదు, ఆవేదన మీకు రావటం లే. ఎన్నిసార్లు మనం ఇలా జన్మిస్తాం, ఎన్నిసార్లు ఈ రోగకూపంలో పడతాం, ఈ బాధ ఇలాగే ఉంటాయి మీకు. ఈ బాధలు ప్రతి జన్మలోనూ మీరు ఉన్నాయి. అదే పిల్లలు పేర్లు మారుతారు, అదే భర్తలు, అదే భార్యలు, అదే ఆడబడుచులు, అదే మరదలు, అదే విష ప్రయోగాలు ఒక కాలంలో, ఇప్పుడు విష ప్రయోగాలు ఇంకోలా జరుగుతున్నాయి. దానికి ఉంది అసలు పొల్యూషన్ ఉంది, డైరెక్ట్ వాతావరణంలోని విష ప్రయోగం అందరికి కామన్. కానీ ఇది కావాలి, కానీ యాక్చువల్ గా దీని దారిలోకి ఎలా వెళ్ళాలి? అనేక తప్పులు దారులు మనకి, అనేక మంది గురువులు మనందరినీ భ్రష్ట మార్గంలో పట్టించారు. ఏంటి భ్రష్ట మార్గంలో పట్టించారు? రామ అనుకుంటే చాలు, చాలదు. రామ అనుకుంటే చాలదు. ఒకసారి దేవుడికి దీపం వెలిగించుకుంటే చాలు, ఇంకా నువ్వు ఏ పని చేసినా పర్వాలే. వాల్మీకి జీవితం చేయండి. రామ తర్వాత నారదుడు రామనామం చేసుకోమన్న తర్వాత అతని శరీరం నిండా వల్మీకాలు, చెదపురుగులు పట్టేసిన కదల్లే ఆ రామనామాన్ని వదల్లే. మనకు 5 నిమిషాలు అయిపోయింది, మాస్టర్ ఇంకా అక్కడి నుంచి ఆపమని చెప్పలే, ఏం చేద్దాం, టిఫిన్ టైం అయిపోయింది, దాహం వేస్తోంది. చెదపురుగుల శరీరాన్ని తెలియదు ఎన్ని యుగాలు చేశాడు ఆయన ఆ రామనామాన్ని. ఒకరోజు రెండు రోజుల్లో ఎవరికి భగవత్ సాక్షాత్కారం జరగలేదు, గుర్తుంచుకోండి. ఏ భక్తుడి జీవిత చరిత్ర అయినా మీరు తీసి చూడండి, అది రోజులతో జరిగేది కాదు, జన్మలతో జరిగేది. కానీ మీరు అదృష్టవంతులు, ఈ 6 నెలల్లో కనుక మీరు కరెక్ట్ గా బీజాలు వేసుకోగలిగితే ఆ నెక్స్ట్ ఇయర్ మీరు ఇంకొంచెం సాహసం చూపించగలిగితే దాటిస్తారు. 1.5 ఇయర్స్ గ్యారంటీ. ఋషులకు కూడా కాల ప్రభావం తగులుతుంది, ఇన్స్టెంట్ సక్సెస్, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ, లేకపోతే ఫీజు వాపస్ చేయబడదు. అది పోస్టర్స్ చూసి ఉంటారు పాప వాళ్ళు. మనం కూడా అలాంటి కోర్సు పెడితే ఎలా ఉంటుంది అని పెట్టేశారు వాళ్ళు కోర్సు. దానికి కారణం ఏంటి అంటే, మీరే అనేక జన్మల బట్టి అనేక మంది గురువుల యొక్క సంసర్గంలో అనేక గ్రహాలలో మీరందరూ చాలా తీవ్రమైనటువంటి సాధనలు చేసుకుని వచ్చారు. మీరందరూ మొదటిసారి ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా అందరూ వచ్చేయచ్చు కదా ఇక్కడికి. మన పరివారంలోనే చాలా మంది ఉన్నారు కదా, వేల సంఖ్యలో ఉన్నారు కదా, ఎందుకు రాలేకపోతున్నారు? ఏదో కారణం చెప్తారు, కారణాన్ని నాకు రుచించరు. మీరు ఎందుకు అదృష్టవంతులని చెప్తున్నాను అంటే, ఈ కాలంలో ఈ టైంలో కరెక్ట్ గా ఋషులు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం మీకు తెలిసింది, బాగానే ఉంది. ఇంకొక తప్పు మీరేం చేస్తున్నారు అంటే, ఈ విషయం మీరు అందరికీ చెప్పటం లేదు. చెప్పండి అందరికీ. ఒక మంచి సినిమా చూస్తే 10 మందికి చెప్తాం, ఈ సినిమా చాలా బాగుంది వెళ్ళి చూడండి అని. నిజంగా వాళ్ళు మన స్నేహితులు అయితే వాళ్ళతో పాటు మనం మళ్ళా వెళ్తాం, వాళ్ళని బలవంతంగా లాక్కు తీసుకెళ్తాం. మంచి సినిమా చూస్తే, మంచి సినిమా అంటే అంతకంటే ఏం లేదు, మీకు ఆనందంగా అనిపించింది కనుక. అసలు మీ జీవితాలే మారిపోతాయి అని చెప్పేటటువంటి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీ బాధ్యత ఏంటి? అది మీరు నిర్వర్తించటమే. ఆ బాధ్యత మాత్రం ఖచ్చితంగా సక్రమంగా వెళ్తుండే. అనేక మంది ఉత్తరాలు రాస్తూ ఉంటారు నాకు, మాస్టర్ మీ పర్మిషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఏమర్థమైంది మీకు? నాకే అర్థం కావటండి. మీకేం అర్థమైందో? ఎవరు పర్మిషన్ కావాలి? మీరు భగవంతుడి దగ్గరికి వెళ్లి కూర్చోదలుచుకున్నారు. ఎవరు పర్మిషన్ కావాలి దానికి? నేనేమన్న పర్మిషన్ ఇవ్వటానికి? నేనేమన్నా కాదు, ఈ స్థలం భగవన్ నిర్మితమైనటువంటి స్థలం. నా అదృష్టం ఏంటి అంటే నేను దాన్ని పట్టుకోగలిగా. మీకు అప్పచెప్తున్నా, పర్మిషన్ అడగండి. ఫలానా వాళ్ళు రావచ్చా? రోగులు రాకూడదు, చిన్నపిల్లలు రాకూడదు. కారణం మీకు అర్థమైంది కదా. అద్భుతమైనటువంటి యోగ సాధన చేసుకుని మీరు అత్యున్నతమైనటువంటి మానసిక స్థాయికి ఎదగదలుచుకున్నప్పుడు పిల్లలుంటే ఒప్పుకోను. అంచేత ఈ రెండూ వద్దు. అందుకని ఈ రెండూ ఆటోమేటిక్ గానే వాళ్ళని పక్కకి నెట్టేస్తాయి. మిగతా వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఆ మెట్లు దాటకుండా ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు. ఆ మెట్లు మాత్రం దాటడానికి పెర్మిషన్ లేదు, తెలపల వైపుకు రావటానికి. ఒకళ్ళకో ఇద్దరికో మాత్రమే. దానికి కూడా నేను కారణం చెప్పాను కదా, అతి త్వరలో వీలైతే సెప్టెంబర్ నుంచి నేను కూడా ఇక్కడే కూర్చుంటా. అసలు లోపల వెళ్ళా నేను కూడా. ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంది నాది గందరగోళంగా చెప్పే కదా, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంది శరీరం. అందువల్ల ఏకాంతం కావాల్సి వస్తుంది, హెల్ప్ కావాల్సి వస్తుంది. రెండూ కావాల్సి వస్తున్నాయి నాకు. ఏకాంతం కావాలి, హెల్ప్ కావాలి నాకు. నా అంతా నేను చాలా పనులు చేసుకునే స్థితిలో ఉన్నాను. లేకపోతే ఈ అవకాశాన్ని నేను వదులుకుని మీకు చెప్తే అర్థం లేదు. అసలు నేను అడుగుతారా ఎవరైనా అని కూర్చున్నాను కాచుకుని. ఎవరైనా అడుగుతాడేమో, మీరు ఇది గొప్పలు చెప్తున్నారు మాస్టర్, మీరు ఏం చేస్తున్నారు, మీరేమో పడుకుంటారా లోపల కూర్చుంటారా? లేదు, నేను కూర్చుంటా మీతో పాటు. రెండు కారణాలు వల్ల కూర్చోటం లేదు. ఒకటి, నా సీరియస్నెస్ ఇంకా మీకు రాలే. నేను ఎంత సీరియస్ గా ఆ మానసిక స్థితి కాపాడుకుంటానో ఆ సీరియస్నెస్ ఇంకా రాలే. మొత్తం గాబరా పడకండి, ప్రతిదానికి టైం పడుతుంది. ఆ మాట అన్నా కంగారు పడిపోకండి, టైం పడుతుంది దేనికైనా. ముఖ్యంగా ఎనాటమీ చదువు చెప్తున్నప్పుడు మెడికల్ కాలేజీలో, ఎనాటమీ అంటే శరీర విజ్ఞానం, ఈ ఫిజికల్ బాడీ ఎలా ఉందో దాని గురించి చెప్తున్నప్పుడు ప్రతి స్టూడెంట్ కంగారు పడతాడు, పారిపోతాడు. అసలు మెడికల్ కాలేజీ నాకు అర్థం కాదు, ఏమి ఏదో పేర్లు చెప్తారు, అందులో గ్రీకు లాటిన్ భాషలో. కానీ అదే ఒక సంవత్సరం వాడు ఓపిక పడితే తర్వాత ఇంకా వాడు ప్రశ్నలు తినేస్తాడు. కొంచెం ఓపిక పట్టండి మీరు, అవగాహన మీకు అవ్వకపోయినా. కానీ ఆ ఓపిక ఎలా వస్తుందంటే మీరు ఇక్కడ ఉంటే, మీరు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చాక మళ్ళా మీరు బయటకు వెళ్ళిపోవటం కాదు, ఇక్కడ ఎక్కువ కాలం ఎత్తి గడపండి. ముఖ్యంగా రాత్రులు, నవరాత్రి సాధన, యానిష సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి, ఈ యోగ సాధన అంతా కూడా రాత్రులే జరుగుతుంది. ఇక్కడే ఓపెన్ గా, హాయిగా, నిశ్చింతగా మీకు ఏదైనా అనుకూలంగా ఉంటే చెప్పండి. ఇక్కడ కార్యకర్తలకి దోమలు కుడుతున్నాయి, అవి కుడుతున్నాయి, ఏం చేస్తున్నాయి, సాధ్యమైనంత వరకు విల్ ట్రై టు మేక్ ఇట్ అప్. ఇక్కడ ఎందుకు రమ్మంటున్నాను నేను, ఇళ్లలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది మీకు. ఎవడో ఒకడు వస్తాడు, ఏమీ లేకపోయినా ఓ బంధు వచ్చి కూర్చుంటాడు, తెలుసా అప్పుడు ఏమైందో అంటాడు. ఆ అప్పుడు ఏమైందో ఆ రోజు పూర్తి కాదు. మీకేమో ఇక్కడ అక్కడ కుదరదుగా కూర్చున్నా మాట్లాడాలి, మాట్లాడకపోతే రేపు ఆయనతో ఎన్నో అవసరాలు. ఇక్కడికి వచ్చిస్తే నేను నేను ముసు కూర్చో అని నేను చెప్పగలను కదా. ఆయన ఇక్కడికి కూడా వస్తే ఏమో ఆయన అదృష్టం వస్తే. కానీ ఎందుకంటే చాలా ఉత్తరాలలో మీరు ఇది అడుగుతున్నారు నన్ను, నేను ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు రాకూడదు, ఎప్పుడైనా రావచ్చు, మీకు ఎప్పుడు వీలు పడలేదు, రాత్రి 12 గంటలకు వీలు దొరికింది, 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోండి, ఎవ్వరూ ఆపరు మిమ్మల్ని. కనీసం ఆపకూడదు, కొత్తలో ఆపచ్చు, కానీ సాధనకి రండి. ఇదేది ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతత కోసం రాకండి, సాధకులుగా రండి. ఆ తేడా మీకు తెలిసిపోతుంది ఎలా మంచిది. మీరు కంగారు పడకండి, వాళ్ళు ఎలా వచ్చారో ఇంకా వాళ్ళ మీద మీరు సేడు వర్క్ చేయకండి. ఈ తెలుగు మాస్టర్ వాడు సాధన చేయటం లేదు, ఇది అనవసరం. ఇంచేత ఈ యోగ సాధనలో శ్వాస చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇన్నాళ్ళు నేను చెప్తున్నటువంటి టేపులు మీ దగ్గరికి వస్తున్నాయో లేదో, ప్రతి ఊడికి అన్ని టేపులు వెళ్ళాలి, టేపులు ఎత్తునే రావు. మీరు మాత్రం ఎంతమంది సప్లై చేస్తారు? అందరికీ అన్ని టేపులు రావాలంటే కుదరదుగా. ఒక ఊళ్ళో ప్రతి టేపు అందేటట్టు మీరు ఏర్పాటు చేసుకోండి, అది అవసరం. అది వినండి, మళ్ళా వచ్చారు కదా అని మళ్ళా నేను మొదటి రోజు ఏం చెప్పాను అదంతా చెప్పుకుంటూ వస్తే అదే జరుగుతూ ఉంటుంది. చివరికి సెప్టెంబర్ నుంచి మాత్రం కొంచెం టఫన్ అవుతుంది సాధన. కానీ మీరు మానసిక స్థితి అర్థం చేసుకోండి. మొట్టమొదట నేను చెప్పింది ఏంటి అంటే మీరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అది కరెక్ట్ చెప్పండి అందరికీ కూడా. మీ స్థితిలో మార్పు, మీరు ఇంకా మంచి పరిస్థితుల్లో ఉండాలి మాస్టారు, ఆ కోరికలకి స్వస్తి చెప్పేయండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు మీ పిల్లలు ఇంకా బాగా ఉండాలి అని కోరుకోండి, వాళ్ళకు కావలసినటువంటి సహాయం చేయండి. మీ దగ్గర లక్షలుంటే పిల్లలకి లక్షలు ఇవ్వండి, వాళ్ళ అదృష్టం అది. ఏం చేస్తాం, లక్షలు సంపాదించి తినే అదృష్టం వాళ్ళకుంది. వాళ్ళకి జరిగిన మీకు పెట్టి ఉంటారు, మీకు తెలియదు కానీ అంతే. మీరు ఇచ్చేసుకోవడం చాలా మంచిది, ఫ్రీ అయిపోతారు. మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. రెండో పాయింట్ ఏం చెప్పాను, ప్రకృతి మీకు ఏం చెప్తుందో దాన్ని గమనించుకోండి. పొద్దు నుంచి ఆ క్యాసెట్ తిరుగుతోంది అన్నదానం. నాకు కావాలని అడిగాను నేను, ఎవరైనా ఉన్నారా? మౌనంగా మీరు ఉండుంటే గ్యారంటీ ఉండేవారు. వాడు ఏం చెప్తున్నాడు, మౌనంగా లేరు, మీ లోకంలో మీరున్నారు. ఆ అవేర్నెస్ గురించి మీకు చెప్తాను, నేర్చుకున్నది అలా నేర్పాను. మన వాళ్ళందరూ యోగులు భ్రష్టత్వం పట్టించేశారని చెప్పాను కదా. ఆ భ్రష్టత్వంలో ఏంటంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో నువ్వు పట్టించుకోకు, మరి యోగి ఎలా ఉండాలంటాడు, సర్వజ్ఞత్వం అన్నీ తెలియాలట మళ్ళా వాడికి. అర్థం పర్థం ఏమైనా ఉందా, అన్నీ తెలియాలి. కానీ నీకు మాత్రం ఏమీ తెలియకూడదని నేర్పుతారు. ఇప్పటి నుంచి నువ్వు ఏమీ పట్టించుకోకుండా పెరిగితే సర్వజ్ఞత్వం ఎలా వస్తుంది నీకు? చుట్టూరా ఏం జరుగుతుందో పట్టించుకోండి దాన్ని. వీలైతే మీరు దాంట్లో సహకరించగలిగితే సహకరించండి, సహకరించలేకపోతే నీట్గా చెప్పేయండి నేను చేయలేము అని. అర్థమైందా? ఇది రెండో స్టెప్. ప్రకృతి మీకు చెయ్య పట్టుకుని తల్లి తండ్రి ఎలాగైతే అడుగులు వేయిస్తారో ఖచ్చితంగా మీ చేత ఆధ్యాత్మిక జగత్తులో అడుగులు వేయిస్తుంది. మీరు గమనించుకుంటే నా జీవితంలో అడుగులు ఎలా వేయిస్తుందో నేను చెప్తున్నా. ఈ మందిర నిర్మాణంలో అడుగులు ఎలా పడ్డాయో, అమెరికా నుంచి 52,000 సంవత్సరాల నుంచి జీవించున్నటువంటి వ్యక్తులు దీనికి మార్గదర్శనం ఎలా చేశారో చెప్తూనే ఉన్నా నేను మీకు. కానీ అదేమి నేను చేయలే. మీ ఊళ్ళోనే ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు కొంచెం వాళ్ళు పెద్ద పోస్టులో ఉన్నారు కాబట్టి ఆ పుస్తకాలు వాళ్ళకు వచ్చాయి, ఆ టైంకి వాళ్ళు పంపించారు, ఆ టైంకి నేను దాన్ని ఉపయోగించుకోగలిగాను. కళ్ళు కనిపించటం లేదు అని చేత నేను చదవను అనలే నేను, అలా కాకలతోనే నేను చదివాను నేను. అది మీరు చేయాలి, అందుకు చెప్తున్నాను నేను. నేను ఎలా చేస్తున్నానో మీరు చేయండి అంతే. శరీరాన్ని నిమ్మజుట్టేయండి, శరీరాన్ని ఆదరించకండి, శరీరానికి లొంగకండి, మనస్సుకి లొంగకండి. మనస్సు ఏం చెప్తే దానికి విరుద్ధంగా చేయండి. మెలకువగా ఉందాం. ఆ రోజు మీరు శివరాత్రి నాడు చాలా తక్కువ మంది 8 గంటలు దాటాక మెలకువగా ఉంటారు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మామూలు రోజుల్లో 2-4 గంటలు వాళ్లే పడుకోరు ముందు, చూసుకోండి మీరే. శరీరాన్ని లొంగదీయండి. ప్రకృతి గురువు ప్రతి క్షణము మీకు మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. చెయ్యనిస్తే కండిషన్ అది, చెయ్యనివ్వాలి మీరు ప్రకృతిని. అది నేర్చుకోండి. ఇక్కడ నేను చెప్పాను చాలాసార్లు ఎలా చేయించుకోవాలో, మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను కూడా కూర్చుంటానని చెప్పాను కదా. కానీ ముందు మీరు ఆ మానసిక స్థితి కరెక్ట్ చేసుకోండి. మీరు ఏ బాధ్యత స్వీకరించినా భౌతిక జగత్తులో, అది ఆశ్రమ నిర్మాణమే కావచ్చు, మందిర నిర్మాణమే కావచ్చు, కుటుంబ నిర్మాణమే కావచ్చు, ఇల్లే కట్టుకోవచ్చు. మీరు కొడుకుని ఇంజనీరు చేస్తారు, డాక్టరే చేస్తారు, మీ ఇష్టం ఉంది, ఏమీ అడ్డంకు లేదు. ఆధ్యాత్మికత అంటేనే ఐశ్వర్యం. యోగి అంటేనే ఐశ్వర్యం అని కదా. యోగి దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? ఇంకా భౌతికమైనటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుతో మీరు బయటపడలేము అనుకుంటే యోగి దగ్గరికి వెళ్తారు. మీరు వాడు బయటపడేస్తాడు మిమ్మల్ని. అలాంటి ఎన్ని ఉదాహరణలు లేవు మన భారతదేశంలో. మీరు అలా కావాలి. మీరు యోగులను అడుక్కోవటం కాదు, మీరు యోగులుగా మారాలి. దీన్ని మీరు మనసులో గుర్తుంచుకుని శ్వాస కీ తాళం చెవి, యోగ సాధనకి తాళం చెవి శ్వాస. దాన్ని గమనించుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. బయట మిస్టర్ ఏం చెప్తుందంటే, మన శరీరంలో ఉన్నటువంటి రక్తము 7.4 అనే ఒక విలువ కలిగి ఉంటుంది. అదేంటో మీకు అనవసరం. అది 7 అయినా 7.8 అయినా మనిషి చచ్చిపోతాడు. అంటే ఎంత సూక్ష్మమైన మార్పు ఊహించుకోండి. ఈ శ్వాస దాన్ని మెయింటైన్ చేస్తుంది. మీ శరీరంలో రక్తం యొక్క విలువ కరెక్ట్ గా 7.4 మీద ఉంచేటట్టు చేస్తుంది. మీరు ఏదైనా తినండి, ఏదైనా చేసేసుకోండి, దాన్ని మార్చనివ్వదు. అది ఒక భౌతిక ప్రక్రియలో ఆధునిక డాక్టర్లు కనిపెట్టినటువంటి మ్యాజిక్. అదే కాదు, ఇంకా చాలా చేస్తుంది ఆ శ్వాస ప్రక్రియ. మీరు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విని మీ జీవితంలో జరుగుతుందో లేదో చూసుకోండి. శ్వాస నిరంతరం మీరు పీల్చుకుంటూనే ఉంటారు. ఒకసారి ఆగుతుంది శ్వాస, ఆగిపోయినప్పుడు ఇంకా మీరు ఉండరు. ఈ శ్వాస రాత్రిళ్ళు మీరు నిద్రపోయేటప్పుడు ఒకసారి మారుతుంది, మీరు నిద్ర లేస్తున్నప్పుడు ఒకసారి మారుతుంది. అది గమనించుకోండి. మీరు అది నేను అడిగేది, శ్వాసలో మార్పు రాకపోతే మీరు నిద్రపోలేరు. నిద్రపోలేకపోతే ఏమవుతుంది? కోటీశ్వరి దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది నిద్ర యొక్క విలువ అంత ఎంతో. మీరు హాయిగా 9:30 అయిపోతుంది మాస్టర్, కళ్ళు కూరిపోతున్నాయి, వధవ గొడవ అంటారు. వాళ్ళ దగ్గరికి అడిగితే తెలుస్తుంది, వాడు 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాడు మీ నిద్ర తీసుకోవడానికి. కుదరదు. కానీ శ్వాస మార్చుకోవటం వస్తే కుదురుతుంది. శ్వాస విజ్ఞానాన్ని, స్వర విజ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జగత్తులో ఋషులు అద్భుతంగా దాన్ని డెవలప్ చేశారు. పరమాచార్యుల దగ్గరికి అనంతపూర్లో ఆయన వచ్చినప్పుడు నేను వెళ్ళాను. నేను ఆయన కొంచెం తమిళం ఎక్కువ మాట్లాడతారు. అప్పటికే ఆయన చాలా ముసలాడైపోయాడు, చెవులు ఆయనకి తక్కువ వినిపించేవి. ఇలాగే తడికలు, అలాంటి తడికలు ఓ బండరాజు చుట్టూరా కట్టారు. అలాంటి చోట ఉంటాడు ఆయన, సన్యాసి కదా, ఇళ్లలో అట్లా ఉంటాడు. శివాలయం దగ్గరికి వచ్చాడు సెకండ్ రోజు. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళాను. అప్పుడు నా ఉద్యోగం లేదు, 4 ఏళ్ళు అయింది పిహెచ్డి చేసి. ఇచ్చట ఏమడుగుంటాను ఆయన్ని? యోగా అడగం. అప్పుడు మీకు అదే చెప్తున్నాను నేను, మీకు ఏదైనా బాధ ఉంటే ముందు ఆ బాధ పోగొట్టుకోండి. కానీ ఆ బాధ పోగొట్టుకోవటానికి యోగం కాదు అని అర్థం చేసుకోండి. అది నేను మీరు బాధను పోగొట్టుకోవద్దు అంటే, బాధలు అంటే మీరు ఏం చేస్తారు? అదే అడిగాను నేను ఉద్యోగం ఎప్పుడు వస్తుంది స్వామి అని. ఆయనకి వినిపించలేదు. మళ్ళీ అడిగాడు కాస్త గట్టిగా, ఇలా ఇది ఆయన పొజిషన్. బయటకు వచ్చాయి చెప్పాను నా ఫ్రెండ్తో, స్వరయోగంతో చెప్తున్నాడు. ఆయన చెప్పింది చాలా కరెక్ట్ గా అయింది. శ్వాసను మీరు గమనించుకోగలిగితే 6 నెలల లోపల ఏం జరుగుతుందో మీరు పట్టుకోగలుగుతారు. స్వరయోగం అది, ఏ ఋషి అక్కర్లేదు, యోగి అక్కర్లేదు మీకు. కానీ గమనించుకోవటం మొదలెట్టాలి మీరు. అది ఒకరోజు రెండు ABCD XYZ వచ్చేస్తే షేక్స్పియర్ రాసిన ఇంగ్లీష్ పుస్తకాలు చదవగలరా అని అడిగాడు ఒకడు. ఇంగ్లీష్ అంతా అంతేగా, 26 అక్షరాలు ఖచ్చితంగా చదవగలవు ఆయన, అక్షరాలు మాత్రమే చదవగలవు, వర్డ్స్ చదవలేవు అన్నా నేను. అంతేగా, ABCD XYZ నేర్చుకుంటే ఎవడు ఏం రాసినా ABCD XYZ లో ఏ అక్షరాలు ఉపయోగించాడో మీరు సీక్వెన్స్ కరెక్ట్ గా చదివేస్తావు. కానీ ఆ అక్షరాలు ఉపయోగించడం వల్ల ఏర్పడినటువంటి వర్డ్స్, ఆ వర్డ్స్ ఏర్పడినటువంటి భావాలు మీకు అర్థం కావు. శ్వాస కూడా నీవు మిమ్మల్నిగా తీర్చిదిద్దుతోంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ శ్వాస వేరు, తన శ్వాస వేరు, అతని శ్వాస వేరు. ప్రకృతిలో ఉన్నటువంటి 84 లక్షల జీవ కోటిలో ఒక్కొక్క జీవుడు యొక్క శ్వాస వేరు. అది బేసిస్. శ్వాస అంత అద్భుతమైనటువంటి విద్య, దాన్ని గమనించుకోండి. ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు, దృష్టి శ్వాస మీద ఉండాలి. ఆహారం తీసుకుంటున్నారు, దృష్టి శ్వాస మీద ఉండాలి. ఆఫీసులో పనిచేస్తున్నారు, దృష్టి శ్వాస మీద ఉండాలి. మీరు ఎక్కడన్నా దృష్టి శ్వాస మీద ఉండాలి. ఇంచేటంటే మీరు శ్వాస పీల్చుకుంటున్నారు కనుక. మీకు అనుమానం అయితే ఒకసారి చూసుకోండి, మీరు ఏదైనా బిజీగా ఉన్నప్పుడు శ్వాస పీలుస్తున్నారు లేదా పీలుస్తూనే ఉంటారు. నాకు అనుమానం లేదు, కానీ మనకి ఎప్పుడో జలుబు చేస్తే తప్ప శ్వాస గురించి గుర్తురాదు. దాని అవేర్నెస్ డెవలప్ చేసుకోండి. దయచేసి ఇక్కడున్న ఈ క్షణం నుంచి దాన్ని పట్టేసుకుని రేపు 3 రోజుల్లో వేటపాలెం వెళ్ళిపోయే లోపల మీరు ఆ స్థితికి వచ్చేయాలి. శ్వాస తప్ప ఇంకేమీ మీకు గుర్తు రాకూడదు. అన్ని చోట్ల శ్వాస శ్వాస శ్వాస. ఆ శ్వాసని పట్టుకునే అస్త్రాలు ప్రయోగించేవారు పూర్వకాలంలో. ఇక్కడ పెట్టుకునేవారు శ్వాస యొక్క మూలం. గట్టిపోచ బ్రహ్మాస్త్రం అయిపోయి ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు అవుతుంది. మీకు ఆ శ్వాస తెలిస్తే చెప్పటానికి నేను రెడీ. మీరు శ్వాస పట్టుకోకుండా నేను ఎక్కడి నుంచి నేర్పేది మీకు? మ్యాజికల్ చూపించండి మాస్టారు. నా చేత కాదు, అసలు నాకు ఏ విద్య రాదు. కానీ మేము నేర్చుకోదలుచుకుంటే మాత్రం చెప్పగలను. కానీ ఇది మీరు పట్టండి, ఇది నేను చెప్పేది మీకు. శ్వాస ఎప్పుడు మీ బాధ్యతలన్నీ నెరవేరుస్తూ, మీ పనులన్నీ చెరివేస్తూ, మీ దృష్టి శ్వాస మీద ఉందని మీకు తప్ప ఎవరికి చెప్పాల్సిన పని లేదు. నిరంతరమైనటువంటి సహజం కర్మ కౌంటేయ సదయోష మతనచ్చది భగవద్గీతలో ప్రతి శ్లోకమే శ్వాస గురించి చెప్పాడు శ్రీకృష్ణుడు. లహరి మాషయ క్రియాయోగం గురించి వివరణిస్తూ ప్రతి శ్లోకము శ్వాసపరంగా మీరు ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాడు. 700 రకాల శ్వాసలు యోగ సాధనలు. కానీ అదంతా తర్వాత చూద్దాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శ్వాస గమనించుకుంటే అయిపోయింది మాస్టారు, మొదలైంది. మీ యోగము స్టార్ట్ అవుతోంది. ఇంచేత కళ్ళు మూసుకుని నడువు నిటారుగా పెట్టుకుని ఆలోచనలన్నీ మానేసి శ్వాసను గమనించండి. చెప్పింది జాగ్రత్తగా చెప్పినట్టే చేయండి. మీరు ఇదివరకు ఏ ప్రాణాయామాలు చేసి ఉంటారు అది తప్పని నేను అంటలే, అదొక విధానం. ఇది నేను చెప్తున్నది మీకు మెట్టు మెట్టుగా తీసుకెళ్తున్నాను. మెట్టు మెట్టుగా వెళ్ళండి. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ని సాధించండి. మీరు ఏ స్థితికి వెళ్ళాలో చెప్తున్నాను కదా. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. మీకు ఎంతవరకు తెలుస్తోంది? ముక్కు వరకే తెలుస్తోంది. ముక్కు లోపలికి ఎక్కడ వెళ్తోంది అది మీ శరీరంలో? లంగ్స్ లోకి వెళ్తోంది. లంగ్స్ లోనేనా ఇంకా ఎక్కడికి వెళ్తోందో అవన్నీ మీకు అర్థమవుతాయి. అంతర్గత యాత్ర శ్వాస గమనించండి. అది ఎప్పుడో చేస్తాం కానీ ఇంటికి వెళ్ళి చేసుకుంటానండి మాస్టర్. వద్దు, ఇప్పుడు కూర్చున్నారు కదా, ఏంటి పని మీకు? ఇప్పుడు వింటున్నారు కదా నేను చెప్పేది. ఇప్పుడు ఎందుకు సాధించలేరు మీరు? అనేక జన్మలు బట్టి మీరు చేస్తూ వచ్చారు ఈ సాధనలు. ఏం కొత్త సాధనలు కావు మీకు. ఆ ధైర్యంతో నేను గబగబా తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. అలవాటు అయిపోయిన వాళ్ళు ఇప్పుడే రిపీట్ చేసుకుంటున్నాం కోర్సు సిలబస్. మొత్తం ఆలోచన వదిలేదు, నిశ్చింతగా ఉందండి. ఎంత హాయిగా ఉందో, ఏ ఆలోచన వద్దు. ఇందాక చెప్పాను కదా అసలు మీరు ఏమీ ఆలోచించకండి. ప్రకృతిలో అన్ని అదే జరుగుతున్నాయి. పిల్లలకి ఉద్యోగాలు ఆ టైంకి వస్తాయి, పెళ్లిళ్ళు ఆ టైంకి అవుతాయి, పిల్లలు ఆ టైంకి పుడతారు, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు స్లాబ్లు ఆ టైంకి అవుతాయి, అన్ని అవుతాయి. మీరేం కంగారు పడక్కర్లే, మీరేం చేయరు. ప్రకృతిలో జరుగుతుంది. హాయిగా ఊపిరిపించుకోండి, నిశ్చింతగా. బతాపత్రం మీద ఆ చిన్న కృష్ణుడు నోట్లో బతకని వేలు పెట్టుకుని ఎలా పడుకుంటాడో ఎంత హాయిగా ఉండండి. ఆ హాయిని అనుభవించండి, అది ఇంపార్టెంట్. ఆ మానసిక స్థితి. శ్వాసని గమనించండి, ఇన్ని మర్చిపోండి, ఏమీ వినకండి. కార్యకర్తలు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చూసుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది, శరీరాన్ని బిగదీసుకోవద్దు, మనం ఏమి ప్రయత్నం చేయకుండా హాయిగా ఉండండి. శ్వాసను గమనిస్తున్నాం మాస్టర్, ఈ 30 ఏళ్ల జీవితంలో, 20 ఏళ్ల జీవితాల్లో, 70 ఏళ్ల జీవితాల్లో రకరకాల బాడీ పోస్చర్స్ లో మీరు శ్వాస పీల్చుకున్నారు, ఇప్పుడే మార్చేసుకోకల్లే. మొదలెట్టడానికి మాత్రమే నేను చెప్పాను నడువు నిటారుగా ఉంచుకోండి. ఇంకా నడువు గురించి మర్చిపోండి, కాళ్ళ గురించి మర్చిపోండి. మీరు శ్వాస, శ్వాస మీరు అంతే, ఇంకేమీ లేదు ప్రపంచంలో. అనంతమైనటువంటి శ్వాస ప్రాణవాయు యొక్క విశాల సాగరంలో మీరు తేలియాడుతున్నారు. మీరేమ రోమాలలో ఆ శ్వాస ప్రవేశిస్తుంది. శరీరంలో కదులుకలు లేకుండా మాత్రం చూసుకోండి. మీకు ఏది సుఖంగా ఉంటుందో ఆ పోజులో కూర్చోవచ్చు, నాకేం అభ్యంతరంలే. మనకి వాలిపోవాలనుంది వాలిపోండి, అభ్యంతరంలే. పడుకోవాలనుంది పడుకోండి, నాకేం అభ్యంతరంలే. కాస్త అటు పక్కకు ఇటు పక్కకు వెళ్ళినా పడుకోవచ్చు, కానీ కదలనివ్వకండి శరీరాన్ని. స్థిరం సుఖం ఆసనం. శ్వాస అనుభూతి వచ్చినా గాభరా పడకండి, పైకి లేచిపోతున్నట్టు అనిపించవచ్చు, లేచిపోండి, ఏమీ అవ్వదు మీకు, గ్యారంటీ, నథింగ్ హ్యాపెన్స్. విశాలంగా అయిపోతున్నట్టు అనిపించింది, అవండి, ఎంత అయితే అంత మంచిది. సన్నగా అయిపోతున్నాను మాస్టర్, అయిపోండి. ఓ బిందీలో వెళ్ళిపోతున్నాను మాస్టర్, వెళ్ళిపోండి, ఆపిలేకండి. అది అద్భుతమైనటువంటి అనుభవాలు అలాంటివి ఏదైనా వస్తే. నన్ను నేను మర్చిపోతున్నాను మాస్టారు, మర్చిపోండి, కానీ కంట్రోల్ తప్పకూడదు. మీకు వశం తప్పుతోంది అనగానే కళ్ళు తెరిచి లేచిపోండి. మొత్తం పరిస్థితి మీ కంట్రోల్లో ఉండాలి, అది నేను ఎప్పుడూ మీకు ఇచ్చేటటువంటి సలహా. హిస్టారికల్ గా మారకూడదు మనం. రిలాక్స్డ్ గా శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మత్తు రానివ్వకండి, చాలా సహజంగా మత్తులో వెళ్ళిపోతాం మనం. ఇక్కడ రానివ్వకండి. రాత్రిళ్ళు మీరు చేసుకుంటున్నప్పుడు వస్తే హాయిగా పడుకోండి, యోగ నిద్రలోకి మారిపోతుంది, అది చాలా ఆనందం, నిద్ర క్వాలిటీ బాగుంటుంది. కానీ ఇక్కడ మాత్రం మీరు నిద్రపోకండి. మత్తు వస్తుంటే విధించుకోండి, సింహం జోలు విధించుకున్నట్టు, నాకేం అభ్యంతరంగా. కానీ మీరు చెయ్యి అది తిట్టినప్పుడు పక్కవాడి తగలకుండా చూసుకోండి. మత్తులోకి వెళ్ళకండి, చురుగ్గా ఉండండి, వెరీ యాక్టివ్. గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది. అలా కూర్చోగలిగినంతసేపు కూర్చోండి, ఈ అవకాశం ఉపయోగించుకోండి. స్వస్తి.